సామ్రాజ్య యొక్క పునః ప్రతిష్ట, శాంతి, సుఖం, ఆరోగ్యకరమైనటువంటి జీవితం, ఇది లక్ష్యాలు. ఈ లక్ష్యాలతో చేయవలసినటువంటి పనులలో గుర్తించవలసిన ముఖ్యం ఏంటి అంటే, మీ కొరకు ఎవడో సార్ ఆ స్వర్గాన్ని ఉపయోగించుకోవడం చేతకపోతే నువ్వు మళ్ళా దాన్ని నరకాన్ని చేసుకుంటావు. అంచేత నీ స్వర్గాన్ని నువ్వే స్థాపించుకోవాలి. ఇంకోడు స్థాపిస్తే స్వర్గాన్ని నువ్వు దాన్ని ఉపయోగించుకోలేవు, నీకు తెలియదు. అంచేత భూమి మీద స్వర్గావతరణ అంటే నీ మీద నీకు ఆధిపత్యం రావటం మొదటి కండిషన్. నీ మీద నీకు ఆధిపత్యం వచ్చాక నీ జీవితం ఎలా ఉండాలి, సమాజము, కుటుంబము, మిగతా వ్యవస్థలు ఏమి చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఏంటి ఇంపార్టెంట్? నీ జీవితము యతీన బ్రహ్మ భవతి సార్, మనలో ఉన్నటువంటి ఆ గురువు, మనలో ఉన్నటువంటి ఆ దైవీ ప్రేరణ ఏ విధముగా మనని జీవించమంటున్నదో ఆ విధంగా జీవించాలి. అది ఒక ట్రిక్. జీవించటం అనేది అభ్యాసం వల్ల కానీ, మానసిక స్థితిని ఏర్పరచుకోవటం వల్ల కానీ, నేను బ్రహ్మని, ప్రపంచమంతా నాదే, సుఖ దుఃఖాలకి నేను అతీతంగా ఉండాలి, అంచేత నేను చేస్తున్నటువంటి పని యొక్క ఫలితాలతో నాకు సంబంధం లేదు అని అనుకుంటారే, అది తప్పది. దానివల్ల మొత్తం భారతదేశం నాశనమైంది. అదొక మానసిక స్థితి కాదు, అది మూడ్ కాదు. మూడ్ అంటేనే అర్థం ఏంటి అంటే అది ఒక పాసింగ్, కొంతసేపు ఉంటుంది తర్వాత పోతుంది. అది ముంచేత ఇక్కడ సుఖ దుఃఖే సమయ కృత్వ లాభాలాభో జయాజయో మూడు గురించి మాట్లాడటం లేదు. ఖచ్చితంగా దాన్ని గుర్తుంచుకోండి. మనం మూడు గురించి మాట్లాడటం లేదు. యోగస్థ ఆ స్థితిలో ఉండిపోతావు. రెండిటికి చాలా తేడా ఉంది. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడమంటాం కాదు, సమానంగా చూడగలిగే స్థితిలో నువ్వు స్థిరపడిపోతావు. స్థిరపడిపోవటం వేరు, నువ్వు నిన్ను నేను సమదాయించుకుని ఏముందిలే వేదాంతం, ఏముంది అలాగో, ఇది నాకు సంబంధించింది కాదు, ఎన్నాళ్ళు ఉంటాను నేను, శ్మశాన వైరాగ్యాలు ప్రసూతి వైరాగ్యాలు అని చెప్పుకుంటానే, అలాగే ఇంకో కొత్త వైరాగ్యం చేతగాని వైరాగ్యం. ఎప్పుడైతే మనం ఏమి చేత కాదో వైరాగ్యం వచ్చేస్తుంది. చేత వచ్చినంత వరకు వైరాగ్యాలు రావు. దాని గురించి మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడటం లేదు. వైరాగ్యాల గురించి మనం మాట్లాడటం లేదు. భూమి మీద స్వర్గావతరణ అంటే నువ్వు దేవతగా మారాలి. ఇంకో దారి లేదు, ఇంకా షార్ట్ కట్స్ ఏం లేవు. అంచేత నువ్వు దేవతగా మారాలి అంటే ఏమి చేయాలి? దేవతగా మారాలి అంటే నీ శరీరంలో ఉన్నటువంటి దేవతల యొక్క శక్తిని వృద్ధి చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేస్తే శరీరం యొక్క విభిన్న నరాలు, విభిన్న మజిల్స్ ఎలాగైతే డెవలప్ అవుతాయో, ఎలాగైతే శక్తి ఆవిర్భవిస్తుందో, అదేవిధంగా భూమి మీద స్వర్గావతరణ అనేటువంటి లక్ష్యానికి కూడా ఎప్పుడైతే అది నీ లక్ష్యం అయింది అనుకుంటావో, ఇమీడియట్ గా నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది? నీలో ఉన్నటువంటి దైవత్వము, నీలో ఉన్నటువంటి దైవీ లక్షణాలు బయటపడాలి. భగవద్గీత యొక్క 16వ అధ్యాయం అదే చెప్తుంది. దైవీ సంపత్, ఆశ్రీ సంపత్. అర్జునుడికి అనుమానం వస్తుంది, మరి నాలో ఆ లక్షణాలు ఉన్నాయా అని. నువ్వు భయపడకు, నీలో ఆ లక్షణాలు ఉన్నాయి. కానీ పిరికితనం కూడా చూపించాడు, అందుకని భయపడ్డాడు. నేను దైవీ లక్షణాలు లేవేమో, నేను యుద్ధం చేయనన్నాడు కదా, తెలుసు కదా, దానికోసమే ప్రయత్నం చేశాడు కదా. పాశుపతాస్త్రాన్ని సంపాదించి శివుడితో యుద్ధము చేసి పాశుపతాస్త్రాన్ని ఎందుకు సంపాదించుకున్నాడు? మహాభారత యుద్ధానికే కదా. మరి దానికోసం సంపాదించుకుని చివరికి ఆ క్షణం వచ్చేసరి కదా వేదాంతం మొదలెచ్చేది. పిరికితనం, శాతకాంతనం. ఇంచేత ఎదురుకుండా ఉన్నటువంటి పని నిజంగా అసంభవమే అనిపిస్తుంది. ఏంటి మన పని ఇప్పుడు? భూమి మీద అంటే ఈ పృథ్వీ గ్రహాన్ని స్వర్గంగా మార్చేయాలి. ఎంత చిన్న కోరిక చూడండి. స్వర్గాన్ని మార్చేసి ఊరుకుంటావా? వైదిక సభ్యత, వైదిక సంస్కృతి యొక్క పునర్జాగరణ. పూర్వకాలంలో నాలుగు వైపులా ఉన్నటువంటి అరుషులు, ఋషులు, వశిష్ట కశ్యపోధ చేత వశిష్ట కశ్యపో అధ అత్రి విశ్వామిత్ర సగౌతమ జమనగ్ని భరద్వాజ సేపి సప్తయస్పద ఉరిష్యాం దిశ సప్తేపి నిత్యం నేమ నివాసిన. ఋషుల యొక్క జాగరణ. ఎక్కడున్నారు ఆ సప్త ఋషులు? మన ముఖంలోని రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, ఒక ముక్కు, ఒక నోరు, కలిపి ఏడు కన్నాలు ఉన్నాయి. ఈ ఏడు కన్నాలని సప్తఋషులుగా గుర్తిస్తాం మనం. ఇంచేత వైదిక సభ్యత యొక్క పునర్జాగరణ అంటే ఏంటి? ఋషుమయ జీవితానికి మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఋషులే. జ్ఞానేంద్రియాలలో ఏ మార్పు లేదు, కర్మేంద్రియాలు కొంపముంచుతాయి. జ్ఞానం ఏం చెప్తోంది? సిగరెట్ తాగకూడదు. జ్ఞానం అని చెప్తూనే ఉంది. అందులో మాత్రం ఏ విధమైనటువంటి దోషం లేదు. ఋషి ఏ విధంగా అవుతే మీకు ఏది మంచిది కాదో, ఏది మంచిదో అని చెప్తాడో, జ్ఞానేంద్రియాలు మాత్రం నిష్కల్మషంగా ఏ విధమైనటువంటి మీకు తేడాలు లేకుండా ఖచ్చితంగా తేల్చి చెప్తాయి, ఇది మంచిది ఇది చెడ్డది అని. అంచేత ఉత్తర దిశలో ఉన్నటువంటి ఏడుగురు ఋషులు ఖచ్చితంగా మీకేం చెప్తారు? ఈ జ్ఞానేంద్రియాలు, కళ్ళు ఏది చూడొచ్చో ఏది చూడకూడదు. కానీ మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఇతరత్ర ఇతరత్ర ఉండేటువంటి అంతా కూడా ఏం చేస్తాయి? ఏది కూడదో దాని మీద ఆసక్తిని పెంచుతాయి. ఏది కూడదో దాని మీద ఆసక్తిని ఆపగలిగేటటువంటి ఋషులు కొంతమంది ఉన్నారు. కర్మేంద్రియాలకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ప్రాప్త రాజ్యస్య రామస్య రాక్షసానాం వధే కృతే ఆజగ్మర్ మునయ సర్వే రాఘవం ప్రతినందితు. కానీ ఇది ఎప్పుడు వస్తుంది? రాఘవుడు రావణాసుర వధ చేసేసిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుంది. సప్తఋషులు ఎప్పుడు ఉంటారు? నువ్వు ఏ విధంగా ఉన్నా సప్తఋషులు మాత్రం సేఫ్. జ్ఞానేంద్ర గారికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ క్వాలిటీ ఏం పోదు, ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా చెప్తారు. ప్రమాదం ఎక్కడొచ్చింది? మానవ జీవితంలో ఈ ఋషులు దెబ్బతిన్నాయి. తూర్పు దిశలో ఉన్నటువంటి ఋషులు, పశ్చిమ దిశలో ఉన్నటువంటి ఋషులు, దక్షిణ దిశలో ఉన్నటువంటి ఋషులు దెబ్బతిన్నారు. ఇది సవరించుకోవాలి. అప్పుడేమవుతుంది? వేద సంస్కృతి యొక్క పునర్జాగరణ జరుగుతుంది. వేద సంస్కృతి ఋషుల ద్వారా స్థాపించబడింది కనుక. కానీ దానికి ముందు జరగాల్సిన తతంగం ఉంది ఒకటి. ఏంటా తతంగం? రావణ వధ జరగాలి. రావణ వధ జరుగుతోంది అంటే ఋషులందరూ కూడా వచ్చారట. తూర్పు దగ్గర నుంచి ఆ సప్త ఋషులు, ఉత్తరం వైపు నుంచి, దక్షిణం నుంచి వీళ్లు అగస్త్యుని ముందు పెట్టుకుని, తూర్పు వైపు నుంచి ఏడుగు, ఇటువైపు వీళ్లు వాళ్ళ శిష్యులతో పాటు వచ్చారు. ఎవరి దగ్గరికి? రాముడి దగ్గరికి వచ్చారు. వస్తే ప్రతిహారి ఉంటాడు కదా, డోర్ మ్యాన్, ఆగండి అన్నాడు. రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అందరూ వచ్చారండి. సరే, వాళ్ళని ప్రవేశపెట్టు. పెట్టాకేమన్నారు? నీ అదృష్టం వల్ల నువ్వు రావణాసురుని చంపావు, నీ అదృష్టం వల్ల నువ్వు కుంభకర్ణుని చంపావు. ఋషులు తగులుకున్నారు అని. నువ్వేమీ లేదు, కేవలం దేనివల్ల జరిగింది? నీ అదృష్టం వల్ల జరిగింది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. ఉత్తర రామాయణంలో వాల్మీకి రాముడు రావణాసురుని వధ ఎందుకు జరిగాడు అంటే అలా రాసిపెట్టి ఉంది కనుక, అలా జరగవలసి ఉంది కనుక అసంభవాన్ని సంభవం అవుతుంది. అది ఇప్పుడు కూడా మన అదృష్టం. అది ఈ విధమైనటువంటి ఛాన్స్ మనకి రావటం అనేది కేవలం అదృష్టమే. అసలు ఇలాంటి ఛాన్స్ ఉందని ఎంతమందికి అర్థమవుతోంది? అసలు చాలా మంది తెలియదు ఇది ఎంత అద్భుతమైనటువంటి ఛాన్స్. అందులో చివరికి వచ్చేసాం, ఇంకా లాస్ట్ స్టేజెస్. ఏ ఛాన్స్ ఇది? మూడు పనులు ఒకేసారి జరుగుతాయి. భూమి మీద స్వర్గావతరణ జరుగుతుంది, భూమి మీద వేద సంస్కృతి యొక్క పునర్జాగరణ జరిగి తీరుతుంది, శాంతి సుఖము సంపత్తులతో తొలతూగుతుంది మానవ జాతి. తీగి తీరాలి. ఒకవేళ నువ్వు దానికి అడ్డు తగిలావనుకో, ప్రకృతి ఏం చేస్తుంది? నీటికి పారిస్తుంది. ఉండటానికి అర్హత ఉండదు. నాలుగు నెలల తర్వాత ఈ విధంగా అనుకూలంగా దీనికి తగినట్టు మేము జీవించగలుగుతాము అనేవాడు జీవిస్తాడు, లేనివాడు ఎత్తేస్తాడు. ఎలా ఎత్తేయబడతాడు? ఏం చేయాలి అంటే అమెరికన్ మెడికల్ రివ్యూ ఒకటి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో 10 కోట్ల మంది క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు. క్రానిక్ డిసీజ్ అంటే తెలుసుకోవాలి మీకు, తీవ్రం కాదు, నయం కానటువంటి రోగాలతో బాధపడుతున్నారు. 50 బిలియన్ పిల్లలు ఎలర్జీతో బాధపడుతున్నారు. ఛాన్స్ ఇస్తుంది. రోగంలో నిన్ను బంధించి పెట్టింది. పిచ్చి అలవాట్లన్నీ చేస్తూ ఉంటే ఆ పనుల యొక్క రిజల్ట్ ఎలా వస్తుంది? రోగాల రూపంలో వస్తుంది. ఇదంతా కాకుండా కొత్త రోగాలు, 135% రోగాలు ఈనాడు ప్రపంచంలో అమెరికన్ రివ్యూ. ఇది ఇండియాలో నాకు తెలియదు. ఇండియాలో ఇలాంటి రివ్యూలు జరగవుగా, జరిగినప్పుడు కరెక్ట్గా చెప్పడు, ఇంకేదో దాన్ని నమ్మలేము మనం. 35% రోగాలు అమెరికాలో ఉన్నటువంటివి డాక్టర్ల ద్వారా ప్రసాదింపబడినటువంటి వరాలు అని వాళ్ళు తేల్చి చెప్తున్నారు అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు. మేము మందులు ఇవ్వటం వల్ల మీకు ఈ రోగాలు వచ్చాయి, మాకు చేత కాదు, రోగ నివారణ మాకు రాదు. $350 బిలియన్ మేము క్యాన్సర్ కి మందు కనిపెట్టాం. ఏంటి మేము కనిపెట్టింది అంటే, మీ తండ్రి సవరించుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది తప్ప దానికి మేము మందు వేయలేము. దానికి అది చెప్పడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు? $350 బిలియన్ ఖర్చు పెట్టారు. ఇండియన్ అమెరికన్ అసోసియేషన్ మెడికల్ ఎంత ఆనెస్ట్ వాళ్ళది, సిగ్గేం పట్టాలనే వాళ్ళు. దానికి ఉంది మేము ఇంత ఖర్చు పెట్టాం కదా, ఎలాగనేది హస్ హస్తుంది. ఇప్పుడే చూసి వచ్చి చెప్తున్నాను నేను, అదే దానికి నా సొంత హేదేం కాదు, అక్కడ చెప్పాడు నేను ఇక్కడ చెప్తున్నా. అంచేత ఆ మెడికల్ ప్రొఫెషన్ ఖచ్చితంగా దెబ్బతిని ఉన్నది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోయిందండి, గ్యారంటీగా పడిపోతుంది, పడిపోయి తీరాలి. మీ వల్ల 150% అంటే 100 మందిలో 38 మందికి రోగాలు ఎందుకు వచ్చాయంటే మందులు వేసుకోవటం వల్ల. ఆ మందులు వేసుకోమని చెప్పినవాడు డాక్టరు, వాడు నువ్వు ఇలా మందులు నువ్వు వాడవచ్చు అని చెప్పిన వాడు ఎవడు? గవర్నమెంట్. గవర్నమెంటే కదా వాళ్ళకి డిగ్రీ ఇచ్చింది. అంచేత ఆ గవర్నమెంటే మళ్ళా ఏం చేయాలి ఆ డిగ్రీలని? ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోదు, ఇంకో 4 నెలల తర్వాత తీసుకుంటుంది. పరిగెట్టి పరిగెట్టి పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి కొడతారు డాక్టర్లని. మరి అది తెలిస్తే అందరికి. ఎందుకు ఇది చెప్తున్నాను, హెల్త్ గురించి నేను అంతగా మొత్తుకొని మీరు బయలుదేరండి అంటే మీరు లేవలేకపోతే మీ బదులు ఇంకోళ్ళు వేస్తాడు. లేవడం గ్యారంటీ ప్రపంచంలో. తర్వాత మీ అదృష్టం, అంతకంటే నేను చెప్పగలిగేది ఏం లేదు. మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది మీరు కష్టపడగలుగుతారో కష్టపడరో. పడినా పడకపోయినా జరిగేది ఇదే. మీరు చేస్తారా ఎవరు చేస్తారా అన్నది ఋషులకు సంబంధించినటువంటిది కాదు. ఋషులు నిర్ణయానికి వచ్చారు, వాళ్ళు చేస్తారు. ఇంకా ఎవరు నెత్తికెక్కుతారు, ఎవరు ఎక్కించుకుంటే వారు నెత్తికెక్కుతాడు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మీ ఇష్టం వచ్చింది చేయని అంటారు తప్ప ఋషులు డిక్టేటర్స్ కారు. అంచేత వాళ్ళు కర పట్టుకోవచ్చు కదా, వాళ్ళు కర పట్టుకుని మనం అది కర పట్టుకుని నడిపిస్తే ఏం నడుస్తాం? ఇప్పుడు నడుస్తున్నట్టే నడుస్తాం. మీ ఆత్మీయతతో గురువుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని అతి తొందరగా అంటే అసలు నాకెంత తొందరగా ఉంటుందంటే ఇవాళ రాత్రి మీరు మొదలెట్టేస్తే చాలా బాగుందంట. కానీ అవంతా నేను చేసుకునే టైం లేదు కదా. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది అసలు మెయిన్ వర్క్ కాదు నాది. అసలు యాక్చువల్ గా ఏముంది ఇందులో? ఇష్టం ఉన్నవాడు చేస్తాడు, ఇష్టం లేనివాడు ఎలాగో చేయడు. ఎంతమందికి చెప్పినా అంతేగా కాదా? మెయిన్ వర్క్ ఇది కాదు. మెయిన్ వర్క్ ఏంటో తర్వాత అర్థమవుతుంది మీకు. అప్పుడు గ్యారంటీగా మెయిన్ వర్క్ లో రాగలిగేటటువంటి యోగ్యత మీరు సంపాదించుకుంటే ఖచ్చితంగా నాతో పాటు వస్తారు. ఎందుకు చెప్తున్నది డిస్క్లోజింగ్? మీరు ఈ తీవ్రతని సంపాదించడాన్ని బట్టి నాతో రాగలుగుతారా రాలేరా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది సింపుల్ ప్రచార కార్యక్రమం. ఇందులో ఆధ్యాత్మికత ఏముంది, నమ్మకం ఏమీ లేదు. జరగవలసింది జరుగుతోంది, ఇది జరగబోతోందర్రా అని చెప్తున్నాను నేను. ఇందులో ఆధ్యాత్మికత ఏముంది? ఏమీ లేదు. కానీ దాన్నైనా నువ్వు దర్శించగలిగితే ఋషి అవుతావు. ఋషులు అంటే ఏంటి? సత్య దర్శనులు. ఋషిత్వం యొక్క ఈ స్టేటస్ అర్థం చేసుకోండి. 3 ముఖ్యమైనటువంటి మార్పులు ఖచ్చితంగా రావాలి మానవ జీవితంలో. ఏంటది మొట్టమొదటిది? భూమి మీద స్వర్గావతరణ. భూమి మీద స్వర్గావతరణ ఖచ్చితంగా 2000 నాటికి జరిగి తీరుతుంది. ఈ ఫ్యాక్టరీస్ ఉండవు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండవు, ఈ బిల్డింగ్స్ కూడా ఉండవు. మీరు కోట్లు ఖర్చు పెట్టుకుని బిల్డింగ్స్ కట్టుకోండి, వాస్తు కరెక్ట్ గా ఉండవు, కూల్చేస్తారు. వినలేదు. రోడ్లు ఎలా మారుతున్నాయి ఇప్పుడు? మీరు ఏదో పెద్ద పోజు కట్టుకుని కట్టుకున్నారు అందరూ, మాకు వాడు తెలుసు వీడు తెలుసు అని. చివరికి ఏమయ్యాయి? కట్టుకో చివరికి అదే అవుతుంది. ఏ ఇల్లు వాస్తు ప్రకారం కరెక్ట్ గా లేదో గ్యారంటీగా ఎత్తివేయబడుతుంది. అలాంటి రూల్స్ వస్తాయి. రూల్స్ రాకముందే నువ్వు రెడీ అయ్యావు అనుకో, అదృష్టవంతుడి. వచ్చాక నువ్వు రెడీ అవ్వక ఏం చేస్తావు? అందుకని ముందు స్వ ఆత్మరాజ్య స్థాపన ఇది జరగబోతున్నది. ఒకవేళ ఇలా జరగకపోయినా నువ్వు ఇలా జీవిస్తే సుఖంగా ఉంటావు. అందులో డౌట్ ఏం లేదు కదా. గవర్నమెంట్ రూల్ పాస్ చేసి తూర్పు దిశలోనే ద్వారం ఉండాలి, నైరుతిలోనే ఎత్తు ఉండాలి, లేకపోతే నేను మున్సిపల్ డిజైన్ నీకు పాస్ చెయ్యము అనేంత వరకు మీరు ఆగారనుకోండి, నాకే అభ్యంతరం లే. కానీ అది ఎక్కువ రోజులు ఏం లేవు, చాలా త్వరలో వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3 లక్షణాలు మనసులో పెట్టుకుని చేయలేనటువంటి గవర్నమెంట్ 10-15 రోజుల కంటే ఎక్కువ ఉండదు, పడిపోతుంది. పడుతూ ఉంటుంది. ఎంతవరకు పడుతూ ఉంటుంది? ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు కానీ అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణ్యంగా వాళ్ళ జీవితాలని మార్చుకోవాలి. గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రబుద్ధులను వాళ్లను అంత తొందరగా మనం నిద్రలేపలేము. వాళ్ళకి లేపాలి, ఎలా లేపాలో చెప్పవలసిన విధానంలో కాలపురుషుడు చెప్తాడు. అందులో డౌట్ ఏం లేదు కదా, చాలా అద్భుతంగా చెప్తాడు కాలపురుషుడు. కౌన్సిలింగ్ చెప్పాడుగా, కానీ ఎంత టైం ఇచ్చే, పుట్టక ముందు నుంచే చెప్పి ఇప్పుడు అంతే టైం ఇస్తున్నారు. 5000 సంవత్సరాలు టైం ఇచ్చాడు మానవ జాతి. నాయన నువ్వు అర్థం చేసుకో, నీ అంతటా నువ్వు మారు, నువ్వు మారవు. వస్తాం మేము 2000 సంవత్సరానికి వస్తాం, వచ్చాక ఏమవుతుందో చూసుకో. ఆ మార్పుల యొక్క ఉషోదయ కిరణాలు అర్థమవుతున్నాయి మనకి. అర్థం అయ్యాక ఏం చేయాలి, నువ్వు మారు. ఎలా మారాలి, మొట్టమొదట నీ కోరికలను ఆపుకో. ఇచ్చారంటే నీకున్నటువంటి కోరికలన్నీ కూడా రాంగ్. ఒక్కటి సవ్యమైనటువంటి కోరిక నువ్వు కోరలేవు. పండితుడుగా నువ్వు లాజికల్ గా కోరికలు కోరితే అది జగద్గురు యొక్క దృష్టిలో ఖచ్చితంగా తప్పే. అర్జునుడే కరెక్ట్ గా గెస్ట్ చేయలేకపోయాడు. ఇంతలో అర్జునుడి కంటే జగద్గురువుకి దగ్గరగా జీవించగలిగేటువంటి వ్యక్తి లేడు కదా. కర్ణుడి మీద బాణం వేయకు, శాస్త్రం చెప్తుంది. వీరుల యొక్క నడవడిక, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చెప్తుంది, వీరుడు నేల మీద ఉన్నప్పుడు రథం మీద ఉన్నటువంటి వాడి మీద బాణాలు వేయకూడదు. రథచక్రం కూరుకుపోయింది పాపం, వేసే బాణాలు అన్నాడు. అంచేత మీ యొక్క మోరల్ కండక్ట్స్, మీ యొక్క జీవిత విధానాలు కరెక్ట్ కావు. ఇది వినగానే మీకు ఆట విడుపులాగా అనిపిస్తుంది. ఏమనిపిస్తే నన్ను ఇష్టం వచ్చినట్టు జీవించేవచ్చా, ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నువ్వు రాక్షసుడివి. మీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీల్లేదు. ప్రస్తుతము సమాజము మీకు ఇచ్చేటటువంటి ఆన్సర్ తప్పు. మరేం చేయాలి, యతీనా బ్రహ్మ భవతి సారథ. ఆ రథ సారథి యొక్క సారథ్యంలో మనం జీవిస్తున్నాం అన్నదానికి నిదర్శనం ఏంటంటే, పొద్దున్న పంట వేస్తే మధ్యాహ్నాన్ని కోసేసుకోగలగాలి, మధ్యాహ్నం పంట వేస్తే సాయంత్రాన్ని కోసేసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు గుండెల మీద చేయి పెట్టుకుని నిజమే నేను నా నిర్ణయాలు ఏమీ తీసుకోవటం లేదు, నా నిర్ణయాలన్నీ కూడా ఎవరి నిర్ణయాలు, యతీనా బ్రహ్మ భవతి సారథి. మనం అంతవరకు ఏం చేయాలి నాకు తెలియాలిగా, ఆ జీవిత విధానం రాదుగా. ఏమీ పర్వాలేదు, యోగ సత్కురు కర్మ అని యోగస్థితిలో ఉండిపోవచ్చు. మరి యోగస్థితిలో ఉండిపోయాక నీకు స్వలాభాపేక్ష అయినటువంటి కోరికలు వచ్చాయో, ఇంద్రియాలకి సుఖం కావలసినటువంటి కోరికలు వచ్చాయో, యోగస్థితిలో లేవు అంతేగా. మరి ఏ కోరిక రావాలి, నీ ఇంద్రియాలకి సుఖం కలిగించేటటువంటి కోరిక లేకపోతే వచ్చే ప్రతి కోరిక కూడా యోగస్థితిలో వచ్చినటువంటి కోరిక. అదొక్కటే మీరు గీత గీసుకోవాలి. ఇంద్రియ సుఖానికి సంబంధించినటువంటి కోరిక అవుతే వర్షం కురుస్తుంది తడవకూడదు, ఇంద్రియ సుఖం. మన అంచేత వర్షంలో కూర్చుంటామా, పిచ్చేది. పని ఉంటే చేయవలసినటువంటి పని నిజంగా, ఇంకా ఆ రోజు అది చేయకపోతే ఆ పని అవ్వదు, మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది అనేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఆ పన్ను వర్షం వచ్చినా ఏ వచ్చినా మీరు వెళ్ళి చేయాల్సిందే. కామన్ సెన్స్ పనులు ఉంటాయి కదా. రేపు పొద్దున బియ్యం కావాలి, ఇప్పుడే వర్షంలో తడుచు వెళ్ళకలే, వర్షం ఆగాక వెళ్ళచ్చు కదా. ఆ కామన్ సెన్స్ మాత్రం మీరు ఉపయోగించుకోవాల్సిందే, దానికి ఎవడు ఏమీ చెప్పలేడు. కానీ రెండు కనుక మనం గుర్తుంచుకుని నిరంతరము కూడా మీరు ఎక్కడుండాలి, 21వ ఓంకారం తర్వాత ఉండాలి. 21వ ఓంకారం ఎక్కడ వస్తుంది, సహస్ర నుంచి 2 అంటే ఏంటి, 21వ ఓంకారం అయిపోగానే తర్వాత ఓం అంటే ఆజ్ఞ మధ్యలో వస్తుంది. ఆ ఓంకారంలో కనుక ఉండిపోతే ఏం జరుగుతుంది, ఆ 14 పోతాయి మీకు. ఏ 14 పోతాయి, వ్యాధి చూడండి, చూసి చదివింది ఏంటండి, మీరు అలవాటు పడాలనే చదివించేది అన్నసార్లు చెప్పగలగాలి టకటక మిల్లిగా చదువు ఆయన తీస్తున్నారుగా. ఇక ఈ 16 రకాలైనటువంటి అశాంతికి కారణమైనటువంటి, సుఖమైన జీవితము జీవించలేనటువంటి కారణాలు. ఇవి వాటంతటా అవే పోతాయి. ఎప్పుడు పోతాయి? ఆ 21వ ఓంకారం తర్వాత మీరు అక్కడ ఉండిపోగలిగితే, ఆ స్థితిలో ఉండిపోతే ఏం జరుగుతుంది? మీకు ఆ స్థితిలో ఉండిపోతే ముందు వ్యాధులన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి. పోవటమే కాకుండా యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటటువంటి మంత్రములో 111వ సంవత్సరంలో వాడు మొట్టమొదటిసారి వాడి చుట్టూ నడుస్తుంది అంటాడు. ముసలితనం ప్రవేశిస్తుంది. అంతకుముందు వాడిలో ముసలితనం రాదు. ఆ సూక్తాన్ని పట్టుకోవాలి. మనం బిట్టిని పట్టుకుని మాట్లాడుకుంటున్నాం, ముందుగా మీరు దిగగలిగితే అందులోకి అసూక్తాన్ని లాక్కొస్తానది. ఇక్కడ ముందు దిగ్గలగాలి మీరు. ఆ మానసిక స్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఎక్కడ తప్పు తింటున్నాం మీరు కనుక ఆ స్థితిలోనే ఉంటూ నిష్క్రియంగా మీరు ఉన్నారు అంటే మీరు ఆ స్థితిలో లేరు. విపరీతమైనటువంటి యాక్టివిటీ, విపరీతమైనటువంటి యాక్టివిటీ విత్ సక్సెస్. నేను చాలా కష్టపడ్డాను, పని జరగలేదు. యోగి ఏది ఆలోచన వచ్చినా ఆ ఆలోచన తక్షణమే పూర్తవ్వాలి. ఏ ఆలోచన వచ్చినా ఏం కోరుకుంటే అది జరిగిపోతుందా? రామరాజ్యంలో, ఆత్మరాజ్యంలో, స్వ ఆత్మరాజ్యాలను జరిగిపోతుంది. ఏదనుకున్నా జరిగిపోతుంది. ఆ స్థితి రావాలి. ఎవరు ఏదనుకున్నా జరిగిపోయేటటువంటి స్థితి. అంచేత మన ఆలోచనకి దానికి అడ్డంకి వచ్చింది అంటే అర్థం కరెక్ట్గా లేదు. గ్రిప్ ప్రాక్టీస్ చేయండి. అది అంత ఈజీగా వచ్చేది కదా? మీ కోరికలన్నీ తీరిపోయేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శస్త్రము మీరు 2 నిమిషాల్లో అర్థమవుతే చేసుకోగలరు, కానీ 2 నిమిషాల్లో సాధించలేరు. ఆ సంస్కారాలు లేవు. కానీ నిజంగా 2 నిమిషాల్లో సాధించలేమా? సాధించవచ్చు. తీవ్ర సంవేగాన ఆసన్న సాధించవచ్చు. కూర్చుండిపోయారు బాలయోగి, కూర్చుండిపోయాడు ధ్రువుడు, కూర్చుండిపోయాడు ప్రహ్లాదుడు, తల్లి గర్భంలోనే నేర్చేస్తున్నాడు. ఇంకా బయట ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకోలేదు. మీరు అది మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి. ప్రహ్లాదుడు కష్టాలని ఓర్చుకోలేదు. అసలు కష్టాలు అతనికి అనిపించలే. మన భారతీయ ఆధ్యాత్మీయత ఎక్కడ భ్రష్టు పట్టింది అంటే, చేతకాని వాళ్ళందరూ కలిసి నేను యోగిని అన్నారు. వాళ్ళకేం చేత కాదు అసలు. వాళ్ళు అనుకున్నా ఏమి జరగవు. జరగకపోతే ఏమంటాడు వాడు? నేను యోగిని, నాకేం అక్కర్లేదు. వాడికి ఏం అక్కర్లేదు అన్న వాడిని చూసి, వాడి వైరాగ్యాన్ని చూసి మనం ముచ్చిపోతాం. వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి మనం కావాల్సిన అడుగుతాం. మూర్ఖత్వం అని వదులుకోవాలి. మీరు వాడి దగ్గర ఏమీ లేనివాడు నీకేమి ఇవ్వగలడు? ఇంతే కదా, ఎవడే నన్ను ఇవ్వగలడు. వైరాగ్యం గురించి మాట్లాడలేదు, ఆత్మ సామ్రాజ్యం గురించి మాట్లాడలేదు. పెద్దదాని కోసం చిన్నదాన్ని వదులుకోవటంలో తప్పలేదు. 8వ క్లాస్ పాస్ అవుతారని డోర్ కీపర్ ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు. అది వదిలేసేవాడు 10వ క్లాస్ పాస్ అయితే టైప్ నేర్చుకున్నాడు అంటే త్యాగం చేశాడు. ఆవిడ ఏం చేశాడు? దానికంటే పెద్ద పోస్ట్కి మీ ఆధ్యాత్మిక సాధన ఆ డైరెక్షన్లో వెళ్తోందా? తప్ప ఉన్నది పోగొట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా గమనించుకోండి. భారతదేశంలో జరిగింది ఏంటి అంటే ఉన్నది పోగొట్టుకున్నారు. చాలా తక్కువ మంది నిజంగా ఆత్మరాజ్యంలోకి ప్రవేశించగలిగారు, స్వరాజ్యంలోకి ప్రవేశించగలిగారు. ప్రవేశించినటువంటి వ్యక్తులను చాలా మంది మహనీయులు తప్పు పట్టారు. అరవింద్ స్వరాజ్యము కోసము దెబ్బలాడిన వాడేగా. తర్వాత ఆయనకు అర్థమైంది స్వరాజ్యం అంటే ఈ పిచ్చి స్వరాజ్యం కాదు, ఆత్మలో ప్రవేశించటం అని అందులో ప్రవేశించాడు. 49 సంవత్సరాలు ఏమి సాధన చేశాడో, ఏమి యుద్ధాలు చేశాడో మనకేం తెలుసు. కానీ ఇప్పటికీ గాంధీ ప్రభుత్వంలో మిగతా వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే గ్రహించి తిరిగేవాడు. మేమందరం స్వరాజ్యం కోసం దానికోసం పాటు పడుతుంటే తిరిగివాడు వస్తే బాంబులు వేసి జైలుకి వెళ్తాడా? వీళ్ళెవరు జైలుకి బాంబులు వేసి వెళ్ళలే. మీ యాక్టివిటీస్ మీరు చూసుకోండి. తిరిగి తనంతో చూస్తున్నావా? నిజంగా ఒక సామ్రాజ్య స్థాపనకి మనం కష్టపడుతున్నాం. మామూలు సామ్రాజ్యమా మనం మాట్లాడుకునేది? మరి ఆ సామ్రాజ్య స్థాపనకి మన జీవిత విధానం ఎలా ఉండాలి? ఎలా ఆలోచించాలి? ఏ రోజుకి ఆ రోజు మీరు ప్లాన్ వేస్తూ ఉండాలి. వాల్యుయేషన్ మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఏం చేయాలి? కావలసినటువంటి వనరులు సమకూర్చుకోవాలి, కావలసినటువంటి మానవులను ప్రభావితం చేసి ఇది రాబోయేటువంటి రాజ్యము, రాబోయేటువంటి వృద్ధులు. మీ పిచ్చి పిచ్చి కోరికలు పక్కన పెట్టుకోండి, మీ కోరికలకు అనుగుణంగా ఇంకా జీవితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ దాన్ని శరీరం పాపాన పోలే, ఇదే అందులో ఉన్నది. ఇదేమి కొత్తది ఏమి చెప్పండి, ఏమి కొత్త చెప్పటం లేదు. అంటే శర్మ ఆచార్య గురుత్వం మీరు అర్థం చేసుకోండి, కానీ ఆయన మనిషి వెంట పడతారు తప్ప ఆయన ఆదర్శాలు వెంటబడం. మనుషులు అనవసరం, మనుషులు ఎందుకు ఆదర్శాలను పాటించే మనిషి ఏం చేస్తాడు? ఏం చెప్పాడు ఆయన? పాలిటిక్స్ మార్చేస్తాను, పొలిటీషియన్ నెత్తి మీద ఎక్కుతాను, ఎక్కాడుగా. బిజినెస్ మార్చేస్తాను, బిజినెస్ రూల్స్ మనం ఇందులో ఎక్కువ మంది లేవు కనుక తెలియదు, కానీ చాలా మారుతున్నాయి అందులో. హెల్త్ ఏక మూలిక వైద్యము ఆయన ఫేవరెట్ అనమాట గురువు గారిది. ఒక మనిషికి ఒక మూలిక అంటే ఆ మూలిక అలా పెట్టుకుని ఉంటాడు అనమాట వాడు, వాడికి ఏమొచ్చినా ఆ మూలిక. కానీ ఆ ఏక మూలిక వైద్యం ఇదే, కళ్ళు మూసుకో అక్కడ పో, అక్కడే అదే మూలిక, ఇంకో మూలికి అక్కలే, నువ్వు మూలాన్ని గడిపోతున్నావు. అన్నిటికీ కూడా ఒకే మూలిక, సమర్థ సద్గురు స్పర్శ. ఆ మూలిక ఉంటే అన్ని పోతాయిగా. పద్నాలుగు అంతకంటే ఆ పద్నాలుగులో లేని రోగం ఏదైనా నువ్వు కనిపెట్టగలవా? లేవుగా. ఈ విధమైనటువంటి జీవితం వచ్చాక మరి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ గురించి, వేద సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆరోగ్య రక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం, రోగ నివారణ గురించి మనం మాట్లాడుతున్నాయి. ఆహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో, రోగ నివారణకి తగినటువంటి పదార్థాలు తీసుకోవటం కూడా అంత ముఖ్యం. అప్పుడు నువ్వు తీసుకునేటటువంటి ఆహారమే ఆయుర్వేదం అవుతుంది. దానికి తగినటువంటి దానికంటే ముందు మిల్లి మిల్లిగా మన శరీరాల్లోకి సూర్యకిరణాలను ప్రవేశపెట్టాలి, సూర్యకిరణాల యొక్క సముదాయాలను ప్రవేశపెట్టాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చే ఎలా ప్రవేశపెడతాం? ఋషి ప్రభాకర్జి ఒక ఫార్ములా పెట్టాడు, పచ్చికూరలు తినండి. ఎందుకు పచ్చికూరలు తినండి? పచ్చికిరణాలలో సూర్యకిరణాలు మాత్రమే ఉంటాయి, అగ్నితో నీటితో వాటికి ఏం సంపర్కం లేదు. డైరెక్ట్ గా సూర్యకిరణాలు ఏ విధమైనటువంటి పదార్థాన్ని తయారు చేశాయో, అంచేత ఆ పదార్థాలన్నీ కూడా ఏంటి? క్రిస్టలైజ్డ్ సూర్యకిరణాలు. ఐసి ఎలాగైతే క్రిస్టలైజ్డ్ వేపర్ అనొచ్చు, బాష్పని నీటి యొక్క ఆవిరి క్రిస్టలైజ్ అయితే ఐస్ గడ్డగా మారుతుంది, పట్టుకోవచ్చు చేత్తో. కానీ వేపర్ని పట్టుకోలేంగా, నీటి యొక్క బాష్పాన్ని పట్టుకోలేవు, అలాగే సూర్యకిరణాలను పట్టుకోలేవు. కానీ ఘనీభవించినటువంటి సూర్యకిరణాలు ఏవి? ఇప్పుడు పత్రం, పుష్పం, ఫలం, పోయం ఇవంతా కూడా సూర్యకిరణాలే. క్లోరోఫిల్ మీద సూర్యకిరణాల యొక్క కార్బన్ డైఆక్సైడ్ నీటి యొక్క రియాక్షన్తో తయారైనటువంటి పదార్థం అది. చాలా స్పష్టంగా మనకి తెలుసు కదా, అది సూర్యకిరణాలతోనే నిర్మించబడిందని. అంతట డైరెక్ట్ సూర్యకిరణాలను నువ్వు నీ శరీరంలోకి ప్రవేశపెట్టుకోలేవు కనుక నువ్వేం చేస్తున్నావు? ఆ పచ్చికూరలు అవి తిన్నదని చెప్పాడు. బాగానే ఉంది, కానీ అలా ఎంతమందికి మనం అందివ్వగలం? అందరూ పచ్చికూరలు తింటే అనేది పెద్ద ప్రశ్న. అందరూ పచ్చికూరలు తినాలి అనుకున్నాం, ఎంతమందికి నువ్వు పచ్చికూరలు సప్లై చేయగలవు? ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతి మంచి దానికి ప్రాబ్లం ఉంటుంది. అందరూ సడన్ గా పచ్చికూరలు తింటాం, పచ్చికూరలు వస్తాయి, మరేం చేయాలి? దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? డైరెక్ట్ గా సూర్యకిరణాలని మనం ఉపయోగించుకోవచ్చా? ఎలా? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఫలం తోయం పక్కన పెట్టాం మనం, ఆకులు పుష్పాలు పట్టుకున్నాం, వాటిని దుస్తులు చేస్తాం మనం. సూర్యకిరణాలు పదార్థంగా మారితే ఆ పదార్థం యొక్క రుచి కదా, కాకరకాయ క్రిస్టలైజ్డ్ సూర్యకిరణాలు, దాని రుచి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అరటికాయ కూడా క్రిస్టలైజ్డ్ సూర్యకిరణాలే, దాని రుచి ఎలా ఉంటుంది? అరటికాయ ఎలా ఉంటుంది? దానికి రుచి అని చెప్పలేం కదా. కానీ ఇది అది కూడా ఆ ఏడు సూర్యకిరణాల యొక్క డిఫరెంట్ కాంబినేషన్. అరటికాయలో వేరే కాంబినేషన్ ఉంది, కాకరకాయలు వేరే కాంబినేషన్ ఉంది. మన శరీరం దేంతో నిర్మించబడింది? సూర్యకిరణాలతో. ఆ జెనటిక్ కోడ్ దేంతో నిర్మించబడింది? డిఎన్ఏ కోడ్, నవగ్రహాలతో. ఆ నవగ్రహాన్ని తిప్పేవాడెవడు? సూర్యుడే కదా. అంతేత మొత్తం ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అనేటువంటి ఫార్ములాతో, 108 రకాలైనటువంటి పుష్పాలతో, మన శరీరంలో ఉన్నటువంటి 108 చక్రాలకి కావలసినటువంటి, ఎందుకు 108 చక్రాలు? డౌన్వర్డ్ చక్రానికి ఒక రకమైనటువంటి ఆరోగ్యం కావాలి, అప్వర్డ్ చక్రానికి ఇంకో రకమైనటువంటి ఆరోగ్యం కావాలి. అది ఫస్ట్ స్టెప్ గా మనం ముందు లాంచ్ చేయాలి, ముందు రెడీ చేసేయాలి. ఇది రెడీ చేశాక ఏం చెప్తాం? మీరు ఎవరైతే ఈ విధంగా ధ్యాన పద్ధతిని చేస్తున్నారో వాళ్ళు దీన్ని వాడుకోండి, మిగతా మందులు మీకు గ్యారంటీగా అక్కర్లేదు. మరి ధ్యాన పద్ధతిలో లేని వాళ్ళకి ఇది పనిచేస్తుందా? పనిచేయదా? వాళ్ళకి పనిచేస్తుంది. వాళ్ళ శరీరాలు కూడా సూర్యకిరణ నిర్మితాలే, కానీ సూర్యకిరణాలు వాళ్ళ మీద వాటి ప్రభావాన్ని చూపించవు. అంటే ఈ మందులు అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు, కానీ మెడిటేటర్స్ కి మాత్రము దీన్ని దాటి మందులు అక్కర్లేదు. అంతట మనం 108 ఈ మహాకాల చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ సామ్రాజ్యంలో ఏది ఏ దళానికి వర్తిస్తుందో పట్టుకోవాలి. అదొక హోంవర్క్. అది మనమే చేయాలా? అన్ని పనులు మీరు ఎక్కడ చేస్తారు? ఎవరికి అప్ప చెప్పండి. కాస్త ఖాళీ టైం ఉంది, ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ పని చేయగలరు? వాళ్ళకి తెలియనిచ్చి రప్పించేయండి. బుక్స్ ఇద్దాం వాళ్ళకి. దళానికి వస్తుంది ఒక్కొక్క నక్షత్ర పాదము, ఒక్కొక్క దళానికి వస్తుంది. కిందది రాహు, పైది కేతు, మధ్యన సప్తగ్రహాలకి చెప్పుకున్నాం కదా, మూలాధారం శని. ఇంతే శనికి సంబంధించి నక్షత్రాల యొక్క పాదాలు అలా పట్టేసుకోవచ్చు. అర్థమైనా? ఎలా పట్టుకోమో ఉన్నది. దానికి కావలసినటువంటి పుష్పాలు ఆయుర్వేదంలో చెప్పబడింది. శనిగ్రహానికి ఏముంది, ఈ నక్షత్రానికి ఏముంది, ఆ కాంబినేషన్స్, కాంబినేషన్ డ్రగ్స్. ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఇన్ఛార్జ్ గా మీరు ఎన్నో డెవలప్ చేయాలి. మరి మళ్ళా ఒకరోజు నేనే కూర్చుని నేను చెప్తే కానీ చేయను అంటే ఎట్ట? టైం ఉండదు, గ్యారంటీ చెప్తున్నావు కదా. నా పని ఆల్మోస్ట్ పరిసమాప్తి అయిపోయింది. గురువులకి బాహ్య జగత్తులో నేను చేయగలిగేటువంటి పని పూర్తి అయిపోతుంది. ఇంకా నేను ఏ పని చేద్దాం అనుకుంటున్నానో ఆ పనికి వెళ్ళిపోతాను నేను. ఈ లోపల ఈ పట్టుకోలేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. తర్వాత మీకు ఈ గైడెన్స్ ఎక్కడ దొరుకుతుంది? అహంకారంతో చెప్పేది కాదు, ఇది భయంతో చెప్పేది. మిస్ అవుతారేమో. ఇంచేత మీరు రప్పించండి, అందరినీ రప్పించి వాళ్ళకి పనులు అప్పచెప్పండి. కష్టపడండి మీరు, కానీ ఈ కష్టంలో కామన్ సెన్స్ ఉంచుకోండి. రాత్రి వల్ల మీరు కష్టపడ్డారు, ఇవాళ 10 రోజులు మీరు పనిచేయలేరు. ఈ కష్టం ఎందుకు పనికిరాదు? ఇంచేత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అతి వద్దు. అందుకే ఎక్కువ తినేవాడికి లాభం లేదు, తక్కువ తినేవాడికి లాభం లేదు. ఎక్కువ పడుకునేవాడికి లాభం లేదు, తక్కువ పడుకునేవాడికి లాభం లేదు. ఈ యోగము సమత్వం యోగ ఉచ్యతే. జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. అందుకు మనుషులు రమ్మనేది. కూర్చోబెట్టండి ఇక్కడ మన స్నేహితులు, మన బంధువులలో ఆ మాత్రము జ్ఞానం ఉండి చేయగలిగే వాళ్ళు ఉన్నారు. వారి జ్ఞానం లేకపోయినా చెప్పి చేయించుకోవచ్చు. ఇప్పుడు టేబుల్ వేసినగా చేయాలి. ఆ పుస్తకాలు ఇచ్చేసి, ఈ గ్రహాల సంగతి ఇచ్చేసి ముందు టేబుల్ తయారు చేయండి. 108 దళాలు పుష్పాల్లో వెతుక్కోండి. మరి నువ్వు అవంతా చేస్తే మనం బయట పన్నోటి చేస్తాడు. ఇది మెకానికల్ వర్క్ కదా, ఇలా చేయండి అని చెప్పి పుస్తకాలను వెతుక్కోవటమే కదా. అంచేత మీరు అలాంటి వ్యక్తుల్ని లాక్కొచ్చి కూర్చోబెట్టాలి, బతిమాలకుని కూర్చోబెట్టాలి, తన్ని కూర్చోబెట్టాలి. మీరు ఏ స్థాయికి చెందిన వ్యక్తులు మీరు ఎన్నుకోండి. తన్ని కూర్చోబెట్టగలిగేవాడిని తన్ని కూర్చోబెట్టేయండి, నాకేం అభ్యంతరం లేదు. తొందర అలాంటిది, ఇంకో దారి లేదు. ఏం చేస్తాం? బతిమాలకుని కూర్చోబెట్టేవాళ్ళని బతిమాలకుని కూర్చోబెట్టండి. కానీ చివరికి మాత్రం జరిగేది ఏంటి? యథేచ్ఛసి సదాగురు, మీ ఇష్టం. ఇంకొక ఆ వైదిక్ ప్రోడక్ట్ ఆయుర్వేదం యొక్క ఎఫికసీ, ఆయుర్వేదం అనేటువంటిది ఈనాడు ఆయుర్వేదం కాదు, పరిపూర్ణంగా భ్రష్టుపట్టింది ఆయుర్వేదం. రోగ నివారణ చేస్తామని తగులుకున్నారే ప్రతి రోగానికి మందు తయారు చేసేస్తాం. ఎంత మూర్ఖత్వం అది. బాల స్థాయి ఏంటి ఆయుర్వేదండి, ఈ మెడికల్ స్థాయి ఏంటి? ఈ మెడిసిన్ వల్ల ఏమొస్తుంది, 135 మందికి రోగాలు వస్తున్నాయని. ఇండియాలో గ్యారంటీగా అన్ని రోగాలు డాక్టర్స్ వల్ల వచ్చాయి. నేను గ్యారంటీ ఎందుకు ఇవ్వాలంటే నా కెమిస్ట్రీ తెలుసు కనుక. కానీ మరి మీరు మందు వేసుకుంటున్నారు కదా, ఇంకొక గచ్చంతరంలే దారి లేదా నేనేమంటావు. కానీ ఇప్పుడు గచ్చంతరం వచ్చే టైం వచ్చింది, ధైర్యం చేయండి. మీరు చేయండి 108 ప్రోడక్ట్స్, 108 ప్రోడక్ట్స్ ని విరివిగా ప్రచారం చేయండి. సూర్యకిరణాలతోనే చేస్తున్నాము, హాని ఏం చేస్తుంది? ఎరుపు రంగు ఏం హాని చేస్తుంది? నువ్వు ఉపయోగించుకోగలిగితే ఎరుపు రంగు ఇవ్వగలిగినంత శక్తి ఏ రంగు ఇవ్వదు. కానీ ఎరుపు రంగులో కూర్చుంటే నీకు చేత కాకపోతే అదేం చేయదు నిన్ను. అంటే ప్రోడక్ట్స్ లో డేంజర్ ఏమీ లేదు. ఎక్స్పైరీ డేట్స్ అవి ఏమి అక్కడ డేట్స్ ఏమంటే ఎక్స్పైరీ డేట్స్ అది చేస్తే గ్యారంటీగా పనిచేస్తాయి. ఎవరికి పనిచేస్తాయి? జ్ఞానంలోకి. అంతేత మొట్టమొదట ఈ ధ్యానుల సంఖ్య పెంచాలి. మీరు ఏ ధ్యానులు? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానులు. వీళ్ళకైనా సివివి నమస్కారం మాస్టర్ అన్నా వాళ్ళు చేస్తున్నదా అదే అని అర్థం అవ్వాలి మీకు. అంతేత వాళ్ళకి మళ్ళా ఇది నువ్వు చెయ్యాలి అని అంటగట్టక్కర్లే. చెప్పవలసింది ఏంటంటే బాబు నువ్వు చేస్తున్నది కూడా అదే ఇంటెగ్రల్ యోగా. ఏం చెప్పాలి మీరు? అరవింద యొక్క భక్తులారా, మీరు కూడా దాన్నే పట్టుకున్నారు. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో ఆ స్పర్శ. అంతే మీరేం మారిపోక్కర్లే, మీ గురువుని ఏమీ మార్చక్కర్లే. వాళ్ళు చెప్పినది అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు పనిచేస్తాయి. మరి మన మాటలు ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఇది ఒకటే అని చెప్పడానికి ముందు మనం ఒకటి చెప్పాలి. ఒకటి పెట్టు, ఇందులో కొత్త లేదు. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, ఆ పాత సారాయణ ఆయన, కొత్తది ఏమీ లేదు. మళ్ళా అదే పోస్తున్నాం కానీ కొత్త పేరుతో. మార్పు ఎక్కడి నుంచి వస్తాం? నిత్యత మార్పు తేలేవు. మార్పు అయితే అది వేదము కాదు. నిత్య శాశ్వత నూతన సనాతన. మరి ఎలా మారుతుంది అది? మారదు. ఒక పక్క వేదము సనాతనమైనది, నిత్య నూతనమైనది, శాశ్వతమైనది అని చెప్తూ మారలేదే వేరువేరుగా ఎందుకుంటుంది? వేరువేరుగా ఉంటుంది వేదం కాదు. మీకు అదే అర్థం కావాలి. ముందు మనకి ఆ ఇది రావాలి, అవగాహన రావాలి మనకి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? అంచేత దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఆ సమర్థ సద్గురు స్పర్శ, నమస్కారం మాస్టర్ సివివి, రామకృష్ణ పరమహంస ఏ తల్లిని పూజించాడు యజ్ఞముల ద్వారా, యజ్ఞ పరంపర ద్వారా. శ్రీరామ శర్మ ఆచార్య, ఆర్య సమాజంలో దయానంద సరస్వతి ఏ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించారో అదే ఇది అని మనకి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అంతేత ఎవరితోనూ మనకి విరోధం లేదు. అసలు వాళ్ళు మన వాళ్లే. అర్థం కావటండి. అర్థం ఏదైతే చెప్పండి. సమర్థ సద్గురు స్పర్శ అన్నాం తప్ప అందుకే దానికి ఇంకో పేరు పెట్టలే. ఎవరు సమర్థుడైతే వాడు. సామర్థ్యం గురించి మనమేం చెప్పక్కర్లే. వీడు శక్తివంతుడు అవునా కాదా నువ్వు అడగాల ఏంటి, వాడి పేరే చెప్తుంది. అంచేత దీన్ని గమనించకుండా ఆ సమర్థ సద్గురు స్పర్శ అనేటటువంటి దీక్ష వేరుగా ఇవ్వక్కర్లే. వాళ్ళు ఏ మంత్రాన్ని చేస్తున్నా, ఏ గురువుని పూజ చేస్తున్నా ఓకే, కానీ ఏం కలుపుతున్నాం మనం? ఒక కొత్త విధానాన్ని కలుపుతున్నాం. మళ్లీ అది పాత సారాయే అలంకారాన్ని మనం కలుపుకుంటున్నాం ఈ ధ్యాన పద్ధతిలో. పూర్వేషామపి గురు కాలేన అనవచ్చేదాత్. ఆ గురువు ఎవరు? ఓంకారం ఎవరు? గురువులందరికీ గురువు. ఓంకారాన్ని దాటినటువంటి గురువు లేదు. ఎవరి గురువు? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. ముందు బ్రహ్మ. బ్రహ్మ ఉత్పత్తి ఎక్కడైంది? విష్ణువు. విష్ణు యొక్క ఉత్పత్తి ఎప్పుడవుతుంది? శివుడు ప్రళయం చేసిన తర్వాత. అంతేత ముందు శివుడు ప్రళయం చేయాలి, లయం అయిపోయిన తర్వాత మళ్ళా ఒక కొత్త పరిపాలనా వ్యవస్థకి బీజాలు పడాలి. బీజాలు పడిన తర్వాత నూతన సృష్టి జరగాలి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవు మహేశ్వర పూర్వేషామపి గురు, ఈ సైక్లిక్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఏ శక్తి అయితే ఈ మూడింటిని కంట్రోల్ చేస్తుందో, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తిని కంట్రోల్ చేస్తుందో, దాన్నే ఒక కాలం దత్తాత్రేయుడు అని పిలుస్తూ ఉంటాం, ఇంకో కాలం కృష్ణుడు అని పిలుస్తూ ఉంటాం. కానీ వీరు ఒకటే, దత్తాత్రేయుడు శ్రీకృష్ణుడు ఒకటే అనేది మనం గమనించుకోవాలి. గమనించుకోవటానికి దత్తాత్రేయుడు యొక్క అవతారమైనటువంటి మార్గశీల పౌర్ణమి నాడు మాసాన మార్గశీర్షోహం అని చెప్పుకున్నాడు ఆయన కృష్ణుడు. లింక్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఆర్డ్ లెక్చరరే పిల్లలకి పాఠం చెప్తాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాడు, నువ్వు చదువుకోనైనా ఇది పరీక్షలో గ్యారంటీగా వస్తుంది అంటాడు, అంతా చెప్తాడు, నూరిపోస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాడే అక్కడ ఇన్విజిలేటర్ గా ఉంటాడు, అప్పుడు అడిగితే చెప్తాడా? అంచేత తమాషా క్యారెక్టర్లు గురువుద్ది. అంచేత కృష్ణతత్వం వేరు, దత్తాత్రేయ తత్వం వేరు కాదు, ఒకడే విభిన్న రూపాలలో. ఇది మళ్ళా మనం అవగాహన చేసుకుని ఆ రూపమే తస్య వాచక ప్రణవ, వాడు ఎవరిని మనం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడిగా అభినందించబోతున్నామో రేపు 2వ తారీఖునో 3వ తారీఖునో రేపు నా ఉద్దేశంలో 2 నైట్ అవ్వాలి. ఇంచేత మనం 2 మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్స్ వేసుకోవచ్చు. అక్కడ దత్తాత్రేయుడికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి సంబంధము ఇంకాస్త విరువుగా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. కానీ ఆ జగద్గురు పూర్వేశామతి గురువు ఎవడు? ఒకడే తస్య వాచక ప్రణవ ఆ ఉమ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సాంకేతికం ఆ ఉమ. అంచేత ఆ తస్య వాచక ప్రణవ అనేటువంటి ఉమని 21 సార్లు అంటంలో ఏం జరుగుతోంది? మూలాధారం నుంచి మొదలెట్టారు మీరు, పైకెక్కారు. 7 అయ్యాయిగా 6 తర్వాత 7, 8, 9, 10, 11 కదా. మళ్ళా 11 నుంచి మళ్ళా ఎక్కడికి వెళ్ళారు? 16 17, 18, 19 20, 21. అంచేత సావిత్రి సాధన, కుండలిని సాధన రెండు కలిపావు అంతేగా. కింద నుంచి పైకి వెళ్ళావు, పై నుంచి కిందకు వచ్చాం, కుండలిని సాధన. కింద నుంచి మళ్ళా పైకి వెళ్ళావు, మళ్ళీ కుండలిని సాధనే. అంటే ఎన్నిసార్లు కుండలిని సాధన జరిగింది? 3 సార్లు కుండలిని సాధన చేశాక ఒక్కసారి సావిత్రి సాధన. ఆజ్ఞ నుంచి సహస్రహారానికి వెళ్ళి, సహస్రహారం నుంచి మళ్ళీ ఆజ్ఞకి రాలే, క్లోజ్ చేయలే సర్కిట్, ఓపెన్ గా ఉంచేసాం. ఎందుకు ఓపెన్ గా ఉంచేసాం? యతీనాం బ్రహ్మని సారథ్యంలో నన్ను తీసుకో బాబు, కొంచెం వెరీ పవర్ఫుల్ దాన్ని చేశాం మనం 21 సార్లు ఓంకారంతో పాటు. ఈ విధానమే పరశురామ సాధన అని తర్వాత ఎప్పుడో నేర్చుకుంటారు మీరు. పరశురామ సాధన 21 సార్లు క్షత్రియుని ఖండిస్తాడు. అంటే క్షత్రియ వధ ఏం చేయలే అక్కడ, ఇక్కడ మీరు చేసేది అదే. కానీ ఆ అవతారాల యొక్క శరీరంలో ఉన్నటువంటి గుణగణాలు, ఇవాళ టైం లేదు దాని గురించి మనం మాట్లాడుకోవటానికి. ఏం చెప్పాను నేను? అన్నిటికీ మించినటువంటి మన పృథ్వీ మీద స్వర్గావతరణానికి కాని ఋషుల యొక్క వైదికమైనటువంటి సామ్రాజ్య పునర్జాగరణకి కాని, శాంతి సుఖము సంపత్తితో జీవించటానికి కాని ఒకే ఒక మార్గం ఉన్నది, అది సమర్థ సద్గురు స్పర్శ. ఏదైనా అదే, డబ్బు ఉంటే ప్రపంచంలో ఏ వస్తువైనా మీరు కొనొచ్చు కదా, మీ ఇష్టం. మందులు కొనుక్కోవచ్చు, బిల్డింగ్లు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, మనుషులు కొనయవచ్చు, ఓట్లు కూడా కొనయవచ్చేమో. ఒక గురువుల యొక్క ఓటే మీరు కొనలేరు. అంచేత ఆ సమర్థ సద్గురు స్పర్శ అన్నిటినీ మీకు తెలియజేస్తుంది. ఆ సమర్థ సద్గురు స్పర్శకి ఎప్పుడైతే మీరు వెళ్లారో, ప్రపంచాన్ని బాధిస్తున్నటువంటి 14 రకాలైనటువంటి రోగాలు నయమైపోతాయి, 15 రకమైనటువంటిది లేదు. అంచేత మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవించడం మొదలెట్టేస్తారు, మొదటి లాభం అది. రెండోదేంటి? మీ జీవితం ఇంకా మీ చేతిలో ఉండదు. యతీనా బ్రహ్మ భవతి సారథి. ఆ జగద్గురు యొక్క సారథ్యంలో ఎప్పుడైతే మీరు నడవటం మొదలెడతారో, మీ భవిష్యత్తుకి ఏం ధోకా ఉంటుంది? ఇంకా స్వయంగా శ్రీకృష్ణుడే ఎప్పుడైతే రథసారథి అవుతాడో, ఆ జగద్గురువే ఎప్పుడైతే మీ యొక్క రథసారథి అవుతాడో, కానీ ఏమో వాలి ఆ రథం ఎక్కాక మళ్లీ శరీరానికి బానిస కాకండి. ఏంటది యోగస్థ కురు కర్మాణి, ఇది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా మీ శరీరంలో రామరాజ్య స్థాపన జరిగిపోతుంది, ఆత్మారాముడి యొక్క స్థాపన జరిగిపోతుంది. ఈ ఆత్మారాముడి యొక్క స్థాపన ఎప్పుడైతే జరుగుతుందో మెల్లిమెల్లిగా ఋషులు మీలో జాగృతం అవుతారు. యో జాగారం, ఎవడైతే లేచి ఉంటాడో రుక్కులు అతన్ని వరిస్తాయి. మెలుకున్న వాడికి కదా మాటలు వినిపిస్తాయి, పడుకుని ఉంటే ఎంత పెద్ద లెక్చర్ కొడితే ఏం లాభం? ఆ రుక్కులు ఎవరి ద్వారా వరిస్తాయి? ఋషుల ద్వారా. అంచేత అన్ని దిశల నుంచి కూడా ఋషులు మన జీవితంలోకి ప్రవేశిస్తారు. ఈ ఋషులు ప్రవేశించటం మొదలెట్టగానే ఏమవుతుంది? వైదికమైనటువంటి సంస్కృతి మన జీవితంలో ప్రతిబింబించటం మొదలెడుతుంది. ఏంటి వైదిక సంస్కృతి ప్రతిబింబించటం అంటే, మొట్టమొదట ఏంటంటే అయోధ్యలో చెప్తాడు, యజ్ఞ ధూమము లేనటువంటి ఇల్లు లేదు అంటాడు వర్ణన. అంచేత సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో రెండు ఆహుతులు, దాని తర్వాత మనని మనము సమర్థ సద్గురు స్పర్శకి రెడీ చేసుకోవడం, అంతకంటే ముందు త్రికాల సంధ్యావందనంతో మనము వేద సంస్కృతికి బీజారోపణ చేస్తున్నాం. అంచేత ఇక్కడ మిస్ అయ్యామా అని కాదు, అసలు మీకు అటెండెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. ఏమవ్వాలి? అసలు బాబోయే రష్ తట్టుకోలేకుండా ఉన్నాం, కొంతమంది రాకండి రా అని అడగాలి. ఆ రోజు వస్తుంది, ఎందుకు రాదు? ఎవడి కోసం రాదు? కొంచెం అలవాటు పడితే ఆ పద్ధతికి. ఇంకా మనం దాన్ని కూడా ఇంకా చాలా మార్చాలి, తెలుసు నాకు, దాన్ని కూడా మార్చాలని. సంధ్యావందనాన్ని ఉన్నదేదో ముందు ఉపయోగించుకోండి, మనకి టైం సరిపోవటం లేదు కదా. ఉన్నవాళ్ళ మనమే ఏం చేసినా ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, అది వేషాలు వేసుకోవాల్సిందే తప్ప మరి మనం చేయగలిగేది ఏముంది? వేషాలు వేసుకుందాం, కానీ వేషాలు వేయండి, అది నేను కోరుకునేది. ఏం పర్వాలే, ఆ భావ పరంపర కనుక మనం పట్టుకుంటే ఏమేం చేయగలిగాం అనమాట. మొట్టమొదట ఆత్మరాజ్య స్థాపన చేసుకున్నాం, ఋషుల యొక్క వేద సామ్రాజ్యానికి కావలసినటువంటి బాటలు మనం వేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది? మొట్టమొదట మనకు వచ్చేది శాంతి, శాంతి నుంచి సుఖము, సుఖము నుంచి అన్ని సంపత్తులు వస్తాయి. అలాంటి అద్భుతమైనటువంటి సామ్రాజ్య స్థాపన కేవలం ఒక చిన్న పనితో జరుగుతోంది. ఏంటి అంటే సమర్థ సద్గురు స్పర్శ చేద్దాం. 21 సార్లు ఓంకారం చేసి కాసేపు అక్కడ ఉందాం. కళ్ళు మూసుకుని ఉండండి, ఆ ట్రిక్ అర్థం చేసుకోండి, టెక్నిక్ అది. సంకల్పరహిత స్థితి, కానీ అక్కడే సమస్త వేద జ్ఞానము ఉంది. ఆ తీవ్రత ఇంటెన్సిటీ, పాయింట్ ఆఫ్ ఇంటెన్సిటీ పట్టుకోండి. అక్కడ సింహాసనేశ్వరిగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యుత శ్రీ శివా శివ శక్త్యైక్య రూపిణి లలితాంబికా స్వస్తి. పుస్తకాలు అవి తీసుకుని చెప్పినవి రాసుకోండి. అది మళ్ళా నేను మళ్ళా వేరుగా ఇది మీరు చెయ్యాలని కాకుండా వింటున్నప్పుడే నోట్ చేసేసుకోండి సజెషన్స్. ఉత్తరాలు రాస్తున్నారు కదా మనుషులకి, ఫ్రెండ్స్కి, రోజుకి 5 ఉత్తరాలైనా వెళ్తూ ఉండాలి. అదొక అలవాటుగా పెట్టేసుకోండి. ఈ నెలంతా రోజుకి 5 ఉత్తరాలు వెళ్తూ ఉండాలి ఎవరికో ఒకళ్ళకి.